next day. Mm-hmm. అనేది శబ్దంతో మన ఋషులు మీకు పెట్టారు అంటే ఆ అనేటువంటి శబ్దాన్ని నీకు ఉచ్చారణ చేస్తే ఈ సృష్టిని నువ్వు మార్చేయగలవు. మరి ఆ అంటున్నాను మాస్టర్, ఏం మారింది? దాని వెనకాతను ఉన్నటువంటి సైన్స్ తెలియదు. ఇతనే అంటే సరిపోదు. ఆ వెనకాతను ఉన్నటువంటి సైన్స్ తెలియాలి. దీనికి మాండక్య ఉపనిషత్ అయినా పనికి వస్తుంది, సోలార్ సిస్టమ్ అయినా పనికి వస్తుంది. మాండక్య ఉపనిషత్తులో 12 సూత్రాలు మాత్రమే ఉన్నాయి, 12 శ్లోకాలు, కానీ మనకి ఏమీ అర్థం కాదు, సంస్కృతంలో ఉంటాయి కనుక. రెండోది ఏంటి, దాని మీద కమెంటరీ రాస్తున్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళు ఏ ఉద్దేశంతో కమెంటరీ రాస్తున్నారో ఆ ఉద్దేశాన్ని బట్టి చూస్తున్నారు తప్ప దాన్ని ఒక సైన్స్ గా ప్రజెంట్ చేయటమే. ఆ ప్రయత్నము సీక్రెట్ డాక్టర్ లో బ్లావెట్స్కి చేసింది. ఆ బ్లావెట్స్కి రాసిన సీక్రెట్ డాక్టర్ వాల్యూమ్స్ కనీసం మీ ఇంట్లో అందంగా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా పెట్టుకోండి. సీక్రెట్ డాక్టర్ బై బ్లావెట్స్కి అని దాన్ని ఏంటంటారు, దాన్ని ట్రాన్స్పరెంట్ కాగితాల్లో చుట్టబెట్టి పెట్టేసుకోండి. చదవకపోయినా పర్వాలి, అది ఉంటే చాలు మీ ఇంట్లో. చాలాసార్లు చెప్పాను నేను, చాలా మందికి మీ కర్మ పరిపక్వం అవటానికి కూడా ఆ పుస్తకం మీ ఇంట్లో ఉండడం ఒక కారణం అవుతుంది. తెలియటమే అది చాలా మందికి అసలు నాటు పోసుకో అనేది ఎలా చేసుకోవాలో అని ఇచ్చట ఆ పుస్తకం ఉండాలి, ఆ పుస్తకాలు ఉండాలి. ఇచ్చట మొట్టమొదటి హాల్ ఏంటి, అది అంటే ఈ స్థూల జగత్తులో మీరు జీవిస్తున్నప్పుడు మీకు వచ్చినటువంటి జ్ఞానాన్ని మిల్లమిల్లిగా మీరు మిల్లమిల్లిగా సమీకరించుకుంటూ ఉంటారు. ఇంచట ఈ స్థూల జగత్తులో మీకు వచ్చేటటువంటి ప్రతి అనుభూతి కూడా మీకు ఒక విద్య నేర్పుతూ ఉంటుంది. పూర్వజన్మ స్మృతులు గుర్తుకొచ్చినటువంటి వాళ్ళకి ఓ విచిత్రమైనటువంటి అనుభూతి వస్తూ ఉంటుంది. ఎంత అనుభూతి అంటే, వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి సంఘటనల వల్ల వాళ్ళ జ్ఞానం రాదు, అతి చిన్న సంఘటన వల్ల వాళ్ళ జీవితాలు మారుతూ ఉంటాయి. చాలా చిన్న సంఘటన, చెట్టు కింద కూర్చొని ఉంటే పైనుంచే అట్లు పడింది, అదేమైనా పెద్ద సంఘటన? కానీ ఆ సంఘటన ఏం చేసింది, ఒక కొత్త శక్తిని ప్రపంచానికి పరిచయం చేసింది. లవ్ వచ్చే అంటే మన రమణ మహర్షి ఎలాగో చైనీస్కి ఆయన అలాంటి వ్యక్తి. ఆయన ఒక చెట్టు కింద కూర్చున్నాడు, అలా పైన చూస్తున్నాడు, పండిపోయిన ఆకు చెట్టు నుంచి అలా వేరైతే అలా కింద పడింది. ఆత్మజ్ఞానం వచ్చేసింది. చిన్న సంఘటన, చిన్న చిన్న సంఘటనని కనుక నువ్వు అలవాటుగా జాగ్రత్తగా గమనించుకోగలిగితే నీ జీవితాన్ని కొత్త దిశ ఇచ్చేటటువంటి సంఘటనలు ఆ చిన్న సంఘటనలే, పెద్ద సంఘటనలు కావు. నా జీవితంలో నా గురువుని నేను చిన్న సంఘటనతో చూస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఇస్తుంది. అది చదివినప్పుడు గుర్తొస్తుంది. రీసెర్చ్లో నీకు సరే సీట్ వచ్చింది, ఈ రిపోర్ట్ అని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి వాళ్ళు రిపోర్ట్ చేయమన్నారు. వెళ్తున్నాను బస్సులో, వెళ్తూ ఉంటే నా ముందు నుంచున్న అతను వ్యక్తి చేతిలోంచి ఒక మ్యాగజైన్ దారి కింద పడింది. మ్యాగజైన్ తీసి అతనికి ఇస్తూ మ్యాగజైన్ పేరు చూశాను, అఖండ జ్యోతి అని. ఆ సంఘటన ఎక్కడికి తీసుకెళ్ళింది నన్ను అంటే మా గురుదేవుడు శ్రీనివాస శర్మ ఆచార్య దగ్గరికి తీసుకెళ్ళింది. ఇంతకీ ఏ సంఘటన చాలా ముఖ్యమో బొట్టు కాకిగా పెట్టి ఇవాళ నీ గురువు యొక్క దర్శనం అవుతోంది, ఇవాళ విద్యార్థుల సంస్కారం చేసుకోబోతున్నాము అని ఆర్తనిచ్చుకుంటూ కూర్చుంటే ఇవ్వటం ముఖ్యమైందా? లేకపోతే ఆ బస్సులో వెళ్తూ ప్రమాదవశాత్తు నా ముందు ఉన్నవాడు చేతులు అందుకు పుస్తకం కింద పడితే ఆ పుస్తకాన్ని తీసి నేను ఆయనకి ఇవ్వటం వల్ల నా గురువు నేను తెలుసుకోలేను. ఇంతగా ఆ అక్షరాణం అకారు వస్తుంది. ఆ అంటే స్వరానికి ఆకారం. ఆ అనేటటువంటిది లేకపోతే అసలు ఏ శబ్దాన్ని నువ్వు ఉచ్చరించలేవు, ఏ అక్షరాన్ని నువ్వు ఉచ్చరించలేవు. అలాగే నీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటనను కనుక నువ్వు గమనించుకోగలిగితే ఈ అవిద్యా నిలయమైనటువంటి హాల్ నుంచి నువ్వు సంపూర్ణ జ్ఞానవంతుడుగా మారవచ్చు. బి అవేర్ ఆఫ్ యువర్ ఎవ్రీ యాక్షన్ అండ్ ఎవ్రీ రియాక్షన్. ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, చిన్న చిన్న సంఘటనలు ప్రపంచాన్ని మార్చివేస్తాయి. చిన్న చిన్న సంఘటనలు జర్మనీలో ఒక వ్యక్తి పెద్ద ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాడు, పెయింటర్ అవుదాం అనుకున్నాడు. వాడి జీవిత లక్ష్యమే అది. ఎంత కష్టపడ్డాడో పెయింటర్గా అవ్వటానికి. అతి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఆయన. ఇంచేత అతనికి తన స్కూల్ ఫీజు ఇవ్వటానికి దానికి అంటే స్కూల్ అంటే ఇక్కడ పెయింటింగ్ స్కూల్ గురించి మాట్లాడుతున్నాను. పెయింటింగ్ స్కూల్కి దానికి ఫీజు ఇవ్వడానికి డబ్బు లేకపోతే అతను ఏం చేసేవాడు అంటే వెయిన్లో ఏదో ఉంది నది అక్కడ నా గుర్తురావుతున్నాడు ఇప్పుడు. ఆ నది ఒడ్డున ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంటే ఆ ఆర్ట్ గ్యాలరీలోని ఫోటోలు కాపీ చేసి, ఇప్పుడు ఫోటోగ్రఫీ అది ఏం లేదు, ఫోటోలు కాపీ చేసి అమ్ముకునేవాడు. అమ్ముకున్న డబ్బుతో స్కూల్ ఆఫ్ పెయింటింగ్కి జీతం ఇచ్చేవాడు. ఒకరోజు ఏమైంది, ఒక లెక్చర్ విన్నాడు, ఒక హిస్టరీ ప్రొఫెసర్ ఇస్తున్నటువంటి లెక్చర్ విన్నాడు. ఆ లెక్చర్లో ఆర్యన్ అనేటటువంటి మాట విన్నాడు. ఈ మొత్తము చరిత్ర ఆర్యుల వల్ల మారుతుంది, మిగతా వాళ్ళ వల్ల మారదు. చిన్న లెక్చర్ విన్నాడంటే ఏమయ్యాడో ఆయన తెలిసి ఎవరి గురించి చెప్తున్నాను నేను, హిట్లర్. ఆ లెక్చర్ వినటం వల్ల ఈ వరల్డ్ వార్స్ జరిగాయి. ఆ లెక్చరే ఆయన వింటుండకపోతే ఏమో మరి ఏమయ్యేది. భావార్థం తో నేను చెప్తాను, మీరు పెద్ద పెద్ద సంఘటనల గురించి ఆలోచించకండి. బీ అవేర్ ఆఫ్ ది స్మాల్ 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 స్మాల్. అప్పుడు ఈ స్థూల జగత్తులో ఉండేటటువంటి హాల్ ఆఫ్ ఇగ్నోరెన్సే మీకు దేనిగా మారుతుంది, హాల్ ఆఫ్ లెర్నింగ్ గా మారుతుంది. అది రెండవది. అంటే ఇక్కడే ఉంటాడు వాడు, కానీ అది హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ లో లేడు, అవిద్యలో లేడు. ఎక్కడికి వస్తాడు, ద హాల్ ఆఫ్ లెర్నింగ్, విద్య. ఆ దృష్టికోణంతో కనుక మీరు మీ జీవితాన్ని చూసుకుంటూ ఉంటే, బస్సు ఎక్కుతున్నప్పుడు బస్సు దిగుతున్నప్పుడు జనక మహర్షికి, జనక మహారాజుకి, రాజేష్ ఆయన గుర్రం ఎక్కుతూ ఎక్కుతూ సమాధిలోకి వెళ్ళిపోయాడు. అలా ఉండిపోయాడు అంటే గుర్రం ఎక్కుతూ ఎక్కుతూ ఆయన సమాధిలోకి ఎలా వెళ్ళాడో నడకండి. పాయింట్ అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత జాగరూకతతో ఆయన జీవిస్తున్నాడు అని. ప్రతి చిన్న సంఘటన ఆయన గమనంలో ఉన్నాడు, అవేర్నెస్ లో ఉన్నాడు. దాన్నే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అని పతంజలి యోగ సూత్రాలలో చెప్తాడు. ప్రతిదానికి కనుక నువ్వు ద్రష్టగా జీవించగలిగితే, కానీ నువ్వు ద్రష్టగా జీవిస్తున్నావు అని చెప్పి చేసే పనులు కూడా మానేస్తావు నువ్వు వచ్చిన కూడా ఉంది. అంతకంటే మామూలు అవిద్యలో జీవించటమే బెటర్ అనిపించే గట్టి చేసుకుంటాం మనం. అంచేత హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్కి హాల్ ఆఫ్ లెర్నింగ్కి తేడా ఏం లేదు, రెండు ఒకటే. అలా ఎందుకు జరుగుతోంది, నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అదంతా తెలియకుండా గుడ్డిగా జీవించేస్తూ ఉంటే నువ్వు ఎక్కడున్నావు అంటే హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్లో ఉన్నావు. ఎందుకు అలా జరుగుతుంది, దానివల్ల నువ్వు జ్ఞానాన్ని సముపాదించుకోగలిగితే ఆ హాలే అంటే ఆ పృథ్వీ గ్రహమే, ఆ ప్రపంచమే నీకు ఎలా మారిపోతుంది, హాల్ ఆఫ్ లెర్నింగ్ గా మారుతుంది. ప్రతిదీ కూడా మన జీవిత విధానంలో 16 సంస్కారాలు ఉన్నాయి భారతీయ సంస్కృతిలో. మనం ఆ సంస్కారాలను పూర్తిగా మర్చిపోయాం. సంస్కారము అంటే అర్థమేంటి, సంస్కరింపబడుట. సంస్కరింపబడుట అంటే అంటే ప్రతి సంబంధ బాంధవ్యాలను ఆ సంబంధ బాంధవ్యాలు ఎందుకు అలా ఉన్నాయని తెలుసుకున్నట. అందుకే జ్వాలాపూర్ మహర్షి ఏం చెప్తాడు అంటే రైట్ రిలేషన్షిప్, కరెక్ట్ సంబంధ బాంధవ్యాలు ఉంటే చాలు యోగమే అంటాడు. తులాధారణ కథ వస్తూ ఉంటుంది, కథలు తిని చదువుతూ ఉంటాం మనం, కథలు మనకి అప్లై చేసుకో. ఒకడు 12 ఏళ్ల పాటు, కౌశికుడు అనేటువంటి వాడు 12 ఏళ్ల పాటు ఒక అడవిలో తపస్సు చేస్తూ ఉంటాడు. బయటకు వెళ్తున్నాడు, 5-6 ఏళ్లలో అడుగు తినే భిక్షకు వెళ్ళేవాడు, చేసేవాడు, తపస్సు చేస్తుంటాడు. ఒకరోజు ఏమైంది, ఒక కాకి రెట్ట వేసింది. రెట్ట వేస్తే ఇరిటేషన్ వచ్చి అలా బయట చూసాడు. బయట చూస్తే ఏమైంది, కాకి గుడి తీసింది. ఇంకా అబ్బో నేను చాలా గొప్పవాడని వాడు వెళ్ళాడు. ఆ రోజు వెళ్తే మొత్తం వాటి ఇంట్లో భిక్ష తీసుకోవటం అలవాటు. ఇంత దాకానే ఆవిడ పాపం ఇచ్చేసేది భిక్ష. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే ఇతను పిలవగానే ఆవిడ వచ్చి వెళ్ళే మామూలుగా వచ్చి వెయిట్ చేసేవాడు. మరి ఈరోజు ఏమైంది, కాకిని బూడిద చేసేది. అంతేంటే లోపల కాస్త వీడిద్దరు అనుకుంటూ ఉంటే లోపం నుంచి ఆవిడ చెప్తుందని, కాకిని కాదు కాలి బస్ అయిపోతానికి, నాకు ఇప్పుడు తీరక లేదు, తెలుసుగా మీకు కదా. అంటే అర్థం ఏంటి, నువ్వు 12 ఏళ్ల పాటు సాధన చేసినా రానటువంటి జ్ఞానము రైట్ రిలేషన్షిప్స్తో నువ్వు ఉన్న చోట కరెక్ట్గా ఉంటే వస్తుంది. అది మర్చిపోతాం మనం, ఈ కథలంతా వింటూ ఉంటాం కానీ అలవాటు చేసుకో. అందుకు చెయ్యండి అది చాలా జాగ్రత్తగా, ఏది చేసినా కరెక్ట్గా చేయాలి. అందుకే యోగ విద్య అంతటికీ ఆధారం ఏమని చెప్తాడు అంటే యోగ కర్మసు కౌశలం, ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్స్ ఇస్ యోగ. చాలా పద్ధతిగా చాలా శ్రద్ధగా చేయాలి ఏ పని మీరు చేసినా. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, చిన్నిసార్లు చెప్పినా కూడా చాలా మంది నాకు మంచి అండిస్తూ నాకు నీళ్ళ గ్లాస్ ఇస్తూ వాళ్ళు ఎటు చూస్తూ ఉంటాడు. నీళ్ళ గ్లాస్ ఎవరికి ఇస్తున్నావు, వాడి వైపు నీ దృష్టి ఉండాలి. చాలాసార్లు మీకు అనుభవం ఏంటో, నీళ్ళ గ్లాస్ ఇస్తూ ఉంటాడు, వీడు గ్లాస్ షేపు చూడు, అది గ్లాస్ షేపు చూడరు, గ్లాస్ టప్పని కింద పడుతుంది. అందుకని స్టెయిన్లెస్ స్టీల్ గ్లాసులు ఇవ్వటం మంచిది, గాజు గ్లాస్ అయితే అనవసరంగా అదో గ్లాస్. శ్రద్ధ అంటే అర్థమైందా, ఏ పని చేసినా శ్రద్ధగా చేయటమే యోగము మొట్టమొదటి లక్షణం. అది నేర్చుకోండి, అది మీరు చేస్తే చాలు మీకు అనేక కర్మలు నివారింపబడతాయి. చాలామంది మా అమ్మాయిలకి వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు అంటూ ఉంటారు. మీ అమ్మాయిని తీసుకుని నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యావు? చాలామంది అటెండ్ అవ్వరు. పెళ్ళికి అటెండ్ అవ్వటం అంటే మేము వెళ్తామండి, భోజనం చేసి వచ్చేస్తామండి. నిన్ను ఆ వ్యక్తి ఎందుకు పిలిచాడు, పెళ్లికి పిలిచాడా భోజనానికి పిలిచాడా? కానీ ఈనాడు పెళ్ళిళ్ళకి మనం ఎందుకు వెళ్తున్నాం, భోజనం చేసి వస్తే పెళ్లి అటెండ్ అయినట్టే. వాట్ నాన్సెన్స్. అంటే ఎంత దిగజారిపోయిందో మన సంస్కృతి అర్థం చేసుకోండి. పిలిచేవాళ్ళు అలాగే చూస్తున్నారు. చెప్తున్నా భావార్థమైనా, ఒకడు నిన్ను పెళ్లికి పిలిచాడు, ఎందుకు పిలిచాడు? నువ్వంటే ఇష్టం కనుక, నువ్వంటే గౌరవం కనుక, నువ్వంటే ప్రేమ కనుక. నువ్వు వెళ్ళలేదనుకో అర్థం ఏంటి, నీ మీద అతనికి ఉన్నటువంటి ప్రేమను నువ్వు తిరస్కరించావు, రాంగ్ రిలేషన్షిప్. వెళ్ళావు రైట్ రిలేషన్షిప్, వెళ్ళావు. వెళ్ళాక ఏంటి, అక్కడ నేను చాలా సినిమాలు కాదు చాలా పెళ్ళిళ్ళలో చూశాను, తింటూ ఉంటారు మనుషులు అంతకాల ఇద్దరు ముగ్గురు నుంచి ఉంటారు వాడు లేవగానే. నిన్ను పెళ్లికి పిలిచింది మా అమ్మాయో అబ్బాయో పెళ్లి చేసుకుంటున్నాడు, వాళ్ళకి మీ ఆశీర్వచనాలు కావాలి. మీకు ఆశీర్వించడం వస్తేగా, ఎందుకు ఆశీర్వించటం రాదు, రైట్ రిలేషన్షిప్ లేదు. ఏదైనా ఒక వాక్కు ఫలించాలి అంటే సంబంధ బంధంగా ఉండాలి. కాలేజెస్లో కూడా నేను చూస్తూ ఉంటాను, మా కాలేజీలో మీటింగ్ అది జరుగుతూ ఉంటే మా ప్రిన్సిపాల్ ఏం చెప్పేవాడు అంటే సైన్స్ స్టూడెంట్స్ దగ్గరికి మమ్మల్ని నిలబెట్టేవాడు. ఎందుకు, సైన్స్ స్టూడెంట్స్ మా మాట వింటారు, మిగతా వాళ్ళు మా మాట వింటారు. ఎందుకు మా మాట వింటారు వాళ్ళు? రిలేషన్షిప్ ఉంది. వాటి అర్థం అవుతుంది రైట్ రిలేషన్షిప్ అంటే. ఈనాడు ప్రపంచంలో అసలు రిలేషన్షిప్స్ లేదు. ఏడుస్తున్నారు అందరూ కూడా, అందరూ ఏడుస్తున్నారు. ఒకరికి చిన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అంటే ఎవరుందండి? స్నేహితులు కూడా లేదు. ఓ మూడు రోజులు హాస్పిటల్లో ఉంటే నిన్ను ప్రేమగా చూసుకునేది ఏంటంటే, నువ్వు డబ్బు పడేస్తే ఎవరో చేస్తాడు ఆ నర్సులో లేదు. అది రైట్ రిలేషన్షిప్ కాదు. ఈ రైట్ రిలేషన్షిప్ అనేటటువంటిది ద హాల్ ఆఫ్ లెర్నింగ్. అది మనం నేర్చుకోవాలి. ఆ సంబంధ బాంధవ్యాలు మనం నేర్చుకోవాలి. చివరికి ఎంతవరకు వెళ్ళిపోవాలో సంబంధ బాంధవ్యాలు, యోగ విద్యలు, అఖండ మండలాకారం వ్యాప్తం ఏమి చరాచరం, ఎత్ పదం దర్శితమైన దర్శనమైన శ్రీ గురవి గురవే నమ అనేటటువంటి పదము ఒకప్పుడు సూర్యుడికి మాత్రమే ఉపయోగించేవాడు. గురువు అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు. కాలక్రమంలో గురువు అంటే చెవిలో మాత్రం చెప్పి గురువు అంధకారాన్ని పోగొట్టేవాడు సూర్యుడు. ఆ సూర్యుడి దగ్గర నుంచి రైట్ రిలేషన్షిప్ మీరు నేర్చుకోవాలి. ఎలాగా విరుద్ధ స్వభావాలు గల గ్రహాలు కూడా అతని చుట్టూ కరెక్ట్ గా తిరుగుతున్నాయో, జ్యోతిర్విద్యలో ఆ రైట్ రిలేషన్షిప్ గురించి ఉన్నది. ఆ రైట్ రిలేషన్షిప్ ఎలా నేర్చుకుంటామో అనకండి, మీకే తెలుసు. సంస్కారాల గురించి నేను చెప్తున్నాను. ఆ రైట్ రిలేషన్షిప్స్ మీకు నేర్పిస్తుంది ఆ సంస్కారం. కానీ ఈనాడు ఆ సంస్కారాలు ఎలా ఉన్నాయో అసలు రైట్ రిలేషన్షిప్పే కాదు. అసలు ఆ సంస్కారం ఎందుకు చేసుకుంటున్నాం కూడా తెలియదు చాలా మందికి. ఎందుకు ఆ సంస్కారం చేసుకుంటున్నాం? పెళ్లి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నాము అంటే, ప్రపంచాన్ని శాసించేటటువంటి కుండలిని శక్తికి జాగరణకి కావలసినటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడతాయి పెళ్లిలో. కుండలి శక్తి గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? అసలు ఇంతగా నేను చెప్పానే భోజనాలు, భోజనాలు చేసి వచ్చేసాం. ప్రజెంటేషన్ ఏం తీసుకెళ్ళాలండి? ఏం తీసుకెళ్ళాలి? మీ రిలేషన్షిప్ పడుతుంది. ఎవడు ఎలాంటి ప్రజెంటేషన్ చెప్పేవాళ్ళు? మొత్తం సంస్కారాలలో గౌరీ పూజ దగ్గర నుంచి, జ్ఞానమామల పాత్ర దగ్గర నుంచి, కుటుంబంలో ఉన్నటువంటి అనేక సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ప్రవర్తించాలి అది నేర్చుకోవాలంటే మీరు కనీసం 5 రోజుల పాటు పెళ్లి నుంచి 5 రోజుల పాటు మీ కళ్యాణ మండపానికి అద్దె ఎక్కడించుకుంటారు మాస్టర్. మీ కర్మ పురోగా కళ్యాణ మండపం ఉండేవా ఇంటి పెళ్ళిళ్ళు జరగలే. ప్రశ్న కరెక్ట్ అప్రోచ్ లేదు మీకు. నాకు చాలా బాధ ఎక్కడ వేస్తుంది అంటే, కొన్ని ఎవరో ఒక ఆత్మ వచ్చిన దగ్గరికి, నా అదృష్టం చాలా బాగుంది మాస్టర్, నన్ను ఎవరు ఉంచుకోవడం లేదు, మంచి ఎక్కడ సీట్ దొరికింది ఆ వృద్ధానికి, ఎక్కడ సీట్ దొరికింది వృద్ధాశ్రమం వచ్చి చాలా ఆనందంగా చెప్పింది. రిలేషన్షిప్స్ కుటుంబ సభ్యులు కుటుంబంలో ఉండలేకపోతున్నారు. అండ్ యూ వాంట్ హ్యాపీనెస్, ఎలా వస్తుంది హ్యాపీనెస్? కరెక్ట్ చేయాలి. కానీ ఇప్పుడు కరెక్ట్ చేసేటటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ ప్రమాదం వచ్చింది? నాకు తరచూ అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అక్కడ నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. మాస్టర్ మా అమ్మ నాన్నని మీరు చూసుకోండి. వాళ్ళ అమ్మ నాన్నని ఎవరు చూసుకోవాలి? మీరు చూసుకోవాలి. రిలేషన్షిప్ అది ఆ ఫోన్ కాల్ చాలన్నమాట వాళ్ళకి. చాలా ఆత్మతృప్తి, వాళ్ళ బాధ్యత తీరిపోయింది. ఇంకా అమ్మ నాన్నని చూసుకోవటానికి నేను ఎలా చూసుకోవాలి? నేను ఎందుకు చూసుకోవాలి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ యూ? నేను ఎందుకు చూడాలి మీ అమ్మ నాన్నని? ఆ ప్రశ్నే రాదు. ఎందుకు రాదు? वालकोन्नमकोम् निमास्कारिक तेमपनैकुतुन्दि रिलेशनशिप अंटे अर्थम एंटो నువ్వు ఒకరికో పని చెప్తే ఆ పని అయిపోతుంది అంటే నువ్వు కరెక్ట్ రిలేషన్షిప్ లో ఉన్నావు అన్నమాట. అందుకు చెప్తున్నాను అంత తప్ప వాళ్ళు ఫోన్లు చేసి తప్పు చేస్తున్నారు అందే. దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్. ఎందుకు వచ్చింది ఆ కాన్ఫిడెన్స్? రైట్ రిలేషన్షిప్ కరెక్ట్ గా నువ్వు ఎవరితో ఎక్కడ ఎలా ఆచరించాలో ఆచరిస్తే ద హాల్ ఆఫ్ లెర్నింగ్ లోకి వెళ్తావు నువ్వు. అది ఓంకారం యొక్క అనేటటువంటి హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నా హాల్ ఆఫ్ లెర్నింగ్ అన్నా ఒకటే. ఎక్కడ తేడా వచ్చింది? అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానంలో తేడా వచ్చింది. ఏదైనా ఒక సంఘటన జరిగితే వాడు బాధపడ్డ ఆ సంఘటనకి అది అలా ఎందుకు జరిగింది? సైంటిస్టులు గ్రో అవ్వడానికి కారణం ఏంటి అంటే వాడు చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వదు. కొన్ని లక్షల ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఒక ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు క్యాన్సర్కి మందు కనిపెట్టాలి అంటున్నారు, రోజుకి ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి మీకు తెలుసా? ప్రపంచంలో కోట్లాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు దానికోసం. కానీ వాళ్ళకి రిజల్ట్ రాకపోయినా మనం డబ్బు ఎందుకు ఇస్తున్నాం? మనం అంటే మన ట్యాక్స్ అన్నే కదా గవర్నమెంట్ ఇచ్చేది, రీసెర్చ్ ఎందుకు ఇస్తున్నాం? రైట్ రిలేషన్షిప్. నువ్వు ఫెయిల్ అయ్యావు ఎక్స్పెరిమెంట్లో, కానీ ఎందుకు ఫెయిల్ అయ్యానని ఏడుస్తూ కూర్చోవు. ఎందుకు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అని ఆలోచిస్తావు. నీకున్న తృప్తి జ్ఞానంతో దాన్ని సవరించడానికి ప్రయత్నిస్తావు. మీరు మీ నిత్య జీవితంలో కూడా మీరు అనుకున్నటువంటి కోరికలు, మీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎందుకు అలా ఉన్నాయి? మాట్లాడితే వేరే కూడా నేను చెప్పినట్టు వెళ్ళకపోతే వీడు అనిపించేస్తాను. వీడి గురించే కానీ చెప్తున్నాం, స్నేహంలో కూడా వీడాల్సిందే. ఎంత స్నేహితుడు వీడు చెప్పినట్టే వినాలి అస్తమానం. వాడు స్నేహితుడు చెప్పినట్టు వినకూడదు. కానీ రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటి? యోగము. నువ్వు చెప్పినట్టు వాడు వినాలంటే నువ్వేం వాడేం చేయాలి? వీడు చెప్పినట్టు వినాలి. పాయింట్ అర్థమవుతుందా? గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్. ఇచ్చు పుచ్చుకో, నాటు పోసుకో. ఈ సైన్స్ నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు? హాల్ ఆఫ్ లెర్నింగ్కి వెళ్తావు. ప్రతిదీ లెర్నింగే. చిన్న కుర్రాడిని వేడి పెట్టుకుని మనం నడుస్తూ ఉంటే పడిపోతూ ఉంటాడు. పడిపోయాడు అయ్యో బాబు నీకు దెబ్బ తగులుతుంది నువ్వు నడవ బాక అన్నారనుకోండి తల్లిదండ్రులు, ఏమవుతాడు వాడు? దీని దాంతో వాడికి నడతారు. ఏం చేయాలి? పడిపోతూ ఉంటే మనం ఇక్కడ ఒకసారి ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య చేసేసుకుంటున్నాం. మనం నేర్పిన విద్య అలాంటి అసలు వాళ్ళకి ధైర్యం కానీ జీవించడంలో పరీక్ష పాస్ అవ్వడమే ఇంపార్టెంట్ కాదు. ఎన్నిసార్లు నువ్వు పరీక్ష పాస్ అయినా జీవితంలో నువ్వు 10 మందికి ఆనందం ఇవ్వగలిగేటటువంటి వ్యక్తిగా జీవించగలిగితే చాలు అని మనం చెప్పటం లేదు. వాడి కంటే ముందు మనం వాడిని చంపేస్తాం. పేరెంట్స్ అనే డైరెక్ట్గా చెప్తున్నాను, వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానంటే పేరెంట్స్ వల్లే. మీరు వాడికి ధైర్యం ఇవ్వడమే ప్రపంచం ఎదురు తిరిగినా కూడా మా తల్లిదండ్రులు నా వైపు ఉంటారు, నేను ఏదైనా కూడా వాడు నన్ను ఆదుకుంటానని నమ్మకం కలిగించాడని. ఇంకా రైట్ రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? పేరెంట్స్కి కాదు, పిల్లలకి లేదు. వీధిలో వాళ్ళకి మీరు చెప్పుకుంటారు మీ బాధలు, మీ తల్లిదండ్రులకి చెప్పుకోరు. అంతే తప్పు ఇద్దరిదీను. రిలేషన్షిప్ చెడిపోవటంలో ఒకటే కాదు తప్పు. దాన్ని 2 రకాలైనటువంటి ఫార్ములాగా మన ఋషులు అర్థం చేశారు. ఒకటి మార్కెట న్యాయము, ఇంకోటి మార్జాల న్యాయము. మార్జాల ఏం చేస్తుంది? అదేం చేయదు. పిల్లి పిల్ల అదేం చేయదు. పిల్ల ఏం చేస్తుంది? అది పడుతుంది. కోతి తల్లి ఏం చేయదు? పిల్లి పడుకోవాలి. కానీ రెండు కలవాలి. రెండు వైపు నుంచి ముందు వెనక ఆ రిలేషన్షిప్ డెవలప్ అవుతే ప్రతి సంఘటనలో అది గమనించుకోండి మీరు. అప్పుడు మీరు హాల్ ఆఫ్ లెర్నింగ్ దాటారు. ఈ హాల్ ఆఫ్ లెర్నింగ్ దాటిన తర్వాత Mula hall is prayer system, Miru. The name of the third hall is wisdom, beyond which stretch the shoreless waters of Akshara, the indestructible font of omniscience. అది ఇక్కడే ఇదే ఒకే చోట ఉన్నాం. ఇక్కడ మనం ఏ మాటలు వింటున్న వాళ్ళల్లో కూడా ఈ మూడు రకాలు మాకు కనిపిస్తాయి. ఒకడు కిందసారి చెప్పిందే కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాను, కొత్తది రాకున్నాను, దీని తర్వాత మీకేం చెప్పాలో తెలియక అని చెప్పి వీటికి ఏమీ రాదు. మీరు అందులో ఎందుకు వచ్చేసారు అనుకోండి, ఏ హాల్లో ఉండదు, హాల్ ఆఫ్ ఎక్లరెన్స్లో ఉంది. లాస్ట్ టైం చెప్పిందే చెప్పాడు కానీ ఇప్పుడు కొంచెం అర్థమైనట్టు ఉన్నది. ఏదో రైట్ రిలేషన్షిప్స్ గురించి దాని గురించి చెప్తున్నాడు. చెప్పే ఇవాళ నుంచి నా స్నేహితులతో కానీ, నా భార్యతో కానీ, మా అత్త మామతో కానీ, నా కుటుంబ సభ్యులతో కానీ, వాళ్ళతో కూడా నేను కరెక్ట్గా జీవించడం ఎలాగా అనేది ఆలోచిస్తూ జీవిస్తాను. అంటే మీరు ఎక్కడున్నారు? ఇదంతా కాకుండా దహావ విజయంలో ఉన్నారనుకోండి, నేను ఇది చెప్తూ ఉంటే మీకు ఆత్మజ్ఞానం వస్తుంది. ఇది నిర్ణయించిన అక్షర అక్షర పురుషుడు మీరు తెలుసుకోగలుగుతారు ఇక్కడ ఈ క్షణంలోనే. అంతే, ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో తెలియదు కానీ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, హాల్ ఆఫ్ లెర్నింగ్, హాల్ ఆఫ్ విజ్డమ్. ఇక్కడ శబ్ద సైన్స్ ఆఫ్ శబ్ద గురించి నేను మీకు విశేషంగా చెప్పలేను, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ ప్రాణమయ కోశంలో స్థూల విగతి మీకు అర్థమైంది కదా, ఇది అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశం తర్వాత ఏముంటుంది? ప్రాణమయ కోశం, ఈథరిక్ బాడీ అని ఉంటుంది. కొంచెం దాని మీద కనుక మీరు మనస్సు పెట్టగలిగితే మన సంస్కృత వాంగ్మయంలో ఉన్నటువంటి ఆధారభూతమైనటువంటి ఆ 50 అక్షరాలు కూడా మీ వెన్ను పూస మీద కనిపిస్తాయి. లిటరల్గా అక్షరాల మీరు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి దాన్ని చూడవచ్చు. అందుకని సంస్కృతాన్ని కలుగు. ఇది ఎవరు నిరూపించాడు? తామి నేడన్ అనేటటువంటి ఒక విదేశీ న్యూరాలజిస్ట్ ప్రూవ్ చేశాడు, ఆపరేషన్ చేసి. వినాయకుడు మీ మస్తిష్కంలో ఉన్నాడు, శివుడు మీ మస్తిష్కంలో ఉన్నాడు, శివపంచాయతం మీ మస్తిష్కంలో ఉన్నది, కృష్ణుడు తన ఫ్లూట్ తో తీసుకుని మీ విల్లు పూసలో ఉన్నాడు చూపించాడు. మన ఈ స్థూల శరీరం అంతా కూడా 195 ఋగ్వేద మంత్ర సంహితల ద్వారా నిర్మించబడినది ప్రూవ్ చేశాడు. శరీరంలో మీ యొక్క ప్రతి అంగము కూడా దేనివల్ల అంటే శబ్దం వల్ల నిర్మించబడింది. ఇందాక నేను మీకు చెప్పాను కదా, మ్యాటర్ కాదు, కాల్షియం, ఐరన్, దీనివల్ల కాదు మీ బాడీ నిర్మించబడింది. దేనివల్ల నిర్మించబడింది అంటే శబ్దముల వల్ల నిర్మించబడింది. శబ్దముల వల్ల నిర్మించబడినది అని అస్త్రాలు, విరిగిపోయిన ఎముకలు, ఈ వేద సూక్తాల ద్వారా ఒక్క రోజులో అతికించినటువంటి వ్యక్తి గురించి చెప్పాను. మరి కొంచెం రీసెర్చ్ చేస్తే కదా మీరు ఎవరైనా, ఆ ఇంట్రెస్ట్ కనుక మీకుంటే ఇదే ఒక రోజులో వస్తుందా? అందంగా చదువుకోవాలి. డాక్టర్ అవుతే చాలా మంచిది అని నేను లెక్చర్ ఇవ్వచ్చు, కానీ నువ్వు డాక్టర్ అవ్వాలి అంటే 5-6 ఏళ్ళు అవసరం. అంచేత మన మొత్తము శరీరము కూడా ఋగ్వేద మంత్రాలతో నిర్మించబడి ఉన్నది, ముఖ్యంగా నరాలు అని. మన శరీరంలో ఉన్నటువంటి ఆ నర్వ్ ఆడిటరీ నర్వ్స్ని ఆయన ఫోటోగ్రాఫ్ తీసి స్పష్టంగా అగ్ని నీలే పురోహితం విజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం అనేటటువంటి అక్షరాలు మన కుడి చెవి నుంచి ఎడమ చెవి వరకు వ్యాపించి ఉన్నాయి అక్షరాల అని నిరూపించాడు. అది నిరూపించినందుకు ఆయన్ని బంగారంతో చూశాడు. ఇక్కడ వేదాల గురించి మాట్లాడుకుంటే మాట్లాడకూడదు అంటే మన సంస్కృతి గురించి, ఈ సైన్స్ గురించి మనం నేర్చుకోవాలి. మొత్తము సీక్రెట్ డాక్టరీ ఫస్ట్ వాల్యూము సెకండ్ వాల్యూము, మొత్తము భాగవతంలో ఉన్నటువంటి 10-15 శ్లోకాలు వివరణ. శ్రీమద్ భాగవత మహాపురాణంలో ఉన్నటువంటి 10-15 శ్లోకాల యొక్క వివరణ. మొత్తం భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 12 శ్లోకాల వివరణకే మన తల ప్రాణంతో వస్తుంది. చాలా మంది అంటారు మాకు అర్థం అవుతుంది లేదు మాస్టర్ అని. అర్థం అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే, అర్థం అవుతే ఎక్కడ చదవాల్సి వస్తుందో అని మీ మనస్సు మీకు ఎదుగుతుంది. అందుకు లేకపోతే అర్థం అవ్వకపోవడానికి ఏం లేదు అక్కడ. ఏం ఇంతంటే నాకు ఇంగ్లీషు వచ్చు, సంస్కృతం రాదు, కానీ భాగవతాన్ని హిందీలో చదివాను నేను ఆ శ్లోకాలని. ఖచ్చితంగా ఏ 49 స్టాన్జాలని ఉపయోగించుకుని మేడం గ్లావెట్స్కి సీక్రెట్ డాక్టర్ రాసిందో ఆ 49 శ్లోకాలను నేను భాగవతంలో పట్టుకోగలిగాను. కష్టమేం కాదు, కానీ కొంచెం శ్రద్ధ ఉండాలి. మీరు ఒక సమూహంగా రీసెర్చ్ యాంగిల్లో కలుసుకుంటూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ రీసెర్చ్ యాంగిల్లో మీరు మొదలెడతారో, ద హాల్ ఆఫ్ విజ్డమ్ లోకి ప్రయత్నిస్తారు. విజ్డమ్ అంటే విజ్ఞానం, ప్రజ్ఞ. ఇచ్చట ఇక్కడే ఈ మాటలు వింటున్నప్పుడే ఈ మూడు జరుగుతూ ఉండొచ్చు. హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ లో చాలా మంది ఉండవచ్చు, హాల్ ఆఫ్ లెర్నింగ్ లో చాలా మంది ఉండవచ్చు, అతి కొద్ది మంది హాల్ ఆఫ్ విజ్డమ్ లో ఉండవచ్చు. నెక్స్ట్, ఇఫ్ డౌట్ క్రాస్ ద ఫస్ట్ హాల్ సేఫ్లీ, లెట్ నాట్ దే మైండ్ మిస్టేక్ ద ఫైర్స్ ఆఫ్ లస్ట్ దట్ బర్న్ దేర్ ఇన్ ఫర్ ద సన్ లైట్ ఆఫ్ లైఫ్. ఇక్కడ యమము గురించి చెప్తున్నాడు. యమము అంటే 5 సూత్రాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అవి పాటించకుండా ఆధ్యాత్మిక జగత్తులో మనం ముందుకు వెళ్ళలేము. నిత్య జీవితంలో అవి పాటించాలి మీరు. అందులో చాలా ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటి అంటే అపరిగ్రహము. యోగ సిద్ధుల గురించి చెప్తూ ఉంటారు, యోగ సాధన మీరు ఏం చేయక్కర్లే, అపరిగ్రహాన్ని కనుక మీరు పాటించగలిగితే మీకు పూర్వజన్మల గురించి మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తుంది అని పతంజలి యోగ సూత్రాలు చెప్తున్నాయి. అపరిగ్రహం అంటే తెలుసు ఏంటో, ఆ మాత్రం తెలుగు వచ్చినా మీకు. అపరిగ్రహం అంటే మనది కానిది స్వీకరించకుండా ఉండడం, గ్రహించకుండా ఉండడం, అపరిగ్రహము. మీది కానిది ఏది పరిగ్రహించకూడదు. భౌతిక జగత్తులోనే కాదు, మానసిక స్థితిలో కూడా. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్తూ చాలా సార్లు ఏం చెప్తారంటే, మన పూర్వీకులు ఇలా చెప్పారు, మహర్షులు ఇలా చెప్పారు, కవులు ఇలా చెప్పారు, బుద్ధిమంతులు ఇలా చెప్పారు అని చెప్తూ ఉంటాడు. అపరిగ్రహం, మానసిక అపరిగ్రహం. ఇది నేను చెప్పాను అండు, చెప్పి నువ్వేం చెప్తావు, నువ్వేం చెప్పలేవు. ఆ ఫ్లోలో వచ్చేటటువంటిది ఏమంటారు దాన్ని, పరంపర, గురు పరంపరలో వచ్చేటటువంటి జ్ఞానంలో ఒక భాగం నీ బ్రెయిన్లో ఉంది, అది నువ్వు చెప్పుకుంటున్నావు. అంటే అది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అపరిగ్రహం అంటే భౌతిక వస్తువులు ఎలాగో మనం ముట్టుకోం, ముట్టుకున్నవాడు ఒప్పుకోడు అంటాడు వీడు, అంచేత నువ్వు తీసుకో. అంచేత భౌతికంగా ఉండే అపరిగ్రహం కాదు, కోరికల యొక్క అపరిగ్రహం, మానసిక స్థితిలో ఉన్నటువంటి ఆలోచనల యొక్క అపరిగ్రహము మీకు మీ పూర్వజన్మల గురించి స్పష్టమైనటువంటి నాలెడ్జ్ ఇస్తుంది. అంటే మీరు ఏ స్థలంలో పెడిపోతారు, ఈగో చిన్న ట్రయాంగిల్ ఉండే అపరిగ్రహం అనేటటువంటిది మీరు 12 కనుక పాటించగలిగితే సహజంగానే మీకు మీ పూర్వజన్మల వృత్తాంతం తెలిసిపోతుంది. అహింస పాటించగలిగితే తత్సన్నిధిలో వైరత్యాగ, అతని సన్నిధానంలో వైరం ఉండదు. అంతేత ఈ సిద్ధులన్నీ కూడా మీరు మంత్ర జపాలు చేసి, ఆసనాలు చేసి, ప్రాణాయామాలు చేసి ఏం చేయకలే, ఏ మానసిక స్థితిని కనుక మీరు పాటించగలిగితే ఈ సిద్ధులన్నీ మీకు వచ్చేస్తాయి. యమ నియమాలు చాలా జాగ్రత్తగా గుర్తుంటున్నారు. సత్యము. సత్యము అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయదు. ఫ్యాక్చువల్ రిపోర్ట్ అది మీరు చెప్పగలిగితే, అలా చేయగలిగితే మీరు ఏమంటే అది జరుగుతుంది. మీరు చేస్తూనే 12 సంవత్సరాల పాటు కనుక ఏ వ్యక్తి అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పడం నేర్చుకుంది, ఏం జరుగుతుందంటే వాడి వాక్తో ఏమంటే అది జరిగిపోతుంది. ఈ అనసూయ ఈ కథల్లో మీరు ఆగిపోతే ఆగిపోయాయంటే మీరు నమ్మరు, ఆగిపోతాయి. ఆ ప్రాక్టీస్ ఉంటే ఇంతగా ఇఫ్ డౌట్స్ క్రాస్ ద ఫస్ట్ హౌస్ సేఫ్లీ, లెట్ నాట్ దే మైండ్ మిస్టేక్ ద ఫైర్స్ ఆఫ్ ద లాస్ దట్ బర్న్ దేరిన్ ఫర్ ద సన్ లైట్ ఆఫ్ ద లైఫ్. ఈ 5 యమములు కనుక మీరు పాటిస్తే ఏం దాటుతారు మీరు? ద ఫస్ట్ హాల్. ఫస్ట్ హాల్ అంటే ద హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అవిద్య అనేటటువంటి స్థాయి నుంచి దాటిస్తారు. దాని తర్వాత ఇఫ్ దౌ వుడ్స్ట్ క్రాస్ ద సెకండ్ సేఫ్లీ, స్టాప్ నాట్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇట్స్ స్టూపిఫైయింగ్ బ్లోజమ్ టు ఇన్హేల్. ఇఫ్ ఫ్రీడ్ దౌ వుడ్ బి ఫ్రమ్ ద కార్మిక్ చైన్స్, సీక్ నాట్ ఫర్ దై గురు ఇన్ దీ మాయాలిక్ రీజియన్స్. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ తర్వాత ఎక్కడికి వస్తాం మనం? హాల్ ఆఫ్ లెర్నింగ్. ఈ హాల్ ఆఫ్ లెర్నింగ్ నుంచి నువ్వు దాటాలి అంటే 5 నియమాలు మీరు పాటించాలి. నిన్న చుట్టూ ఇంట్రొడక్షన్ ఇచ్చి ఆపాను. మొట్టమొదటి నియమం మీరు పాటించవలసింది ఏంటంటే ఈశ్వర ప్రణిధానం. అంటే ఏంటి? మీ లోపల ఉన్నటువంటి ఆ గురువు యొక్క వాక్కు వింటే నేర్చుకోవాలి. మొత్తం మెడిటేషన్ అందుకు చేయాలి. మీరు అనుకున్నటువంటి ఆలోచన నిన్న మానసిక స్థాయిది అని గుర్తుంచుకోండి. మీరు ఏ పుస్తకాలు చదివినా, ఎంత డిస్కషన్స్ చేసుకున్నా, ఎన్ని సిద్ధాంతాలు అవకాశాలు పట్టినా, అవన్నీ కూడా లోకల్ మైండ్కి సంబంధించినవి, మీ అహంకారానికి సంబంధించినవి. వాటిని వదిలేదు, వదిలే చేయాలి. ఇంకా ఎప్పుడైతే కింద ఉన్నటువంటి తరంగాలు నిన్ను బాధించవో అప్పుడు అది దిగుతుంది. ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అక్కడ గురువు అనేటటువంటి మాట వేశాడు. అంతేనా, ఈ గురువుని భౌతిక శరీరధారి అయినటువంటి గురువులో వెతుక్కోకండి. ఇది ఒక పెద్ద రివల్యూషన్ స్పిరిచువలిజంలో. జిడ్డు కృష్ణమూర్తి ఈ మాట విని చాలా మంది దర్పాలయ్యాడు. కానీ ఆయన చెప్పింది ఇదే, నీ యొక్క ఈశ్వరుని నువ్వు పట్టుకో, నీ యొక్క గురువుని నువ్వు పట్టుకో, బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఈ గురువులందరూ కూడా ఆ గురువు యొక్క మీకు ఇంగితం చేసేటటువంటి వాడే. కావాల్సింది ఏంటి అంటే మీకు లోపల ఉన్నటువంటి ఆ గురువుని పట్టుకోవాలి. మీరు బాహ్యంగా ఉన్నటువంటి గురువు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా మీకు ఎందుకు ఉపయోగపడదు. మరి ఆ గురువు ఉండాలక్కర్లేదా? మరి రాబర్ట్స్కి రాసిన పుస్తకాలు ఉంటేనే కదా మనం ఇప్పుడు కూర్చుని వర్తం చదువుతున్నా ఉండాలి అది. కానీ మాయాని రూప ఈ మాయలో పడకండి. మీరు జ్ఞానంలో ఆ లోపల ఉన్నటువంటి గురువుని పెట్టుకోండి, దాన్ని మెడిటేషన్ చేయండి. మీరు అప్పుడు మీరు ఎక్కడికి వస్తారు? హాల్ ఆఫ్ లెర్నింగ్లోకి వస్తారు. ఆ గురువు చెప్తూ ఉంటాడు, మీరేం చేస్తూ ఉంటారు? చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అసలు మొత్తం మీ జీవితము ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఇంకా నీది అంటే ఏముండదు. ఇంకా ఆ స్థితి వచ్చిందో లేదో చూసుకోండి. చాలా మంది నాతో చెప్తున్నారు, మా గురువు మా ద్వారా చేయిస్తున్నాడండి. ఇంకా మీ గురువు మీ ద్వారా సిగరెట్ తాగమని చెప్తున్నాడా? చాలా మంది కొట్టమని చెప్తున్నాడా? అదో మాట, మాటల యొక్క గందరగోళంలో పడకండి. లోని ఉన్న గురువు నాకు దొరికేలా లేదా అన్నది ఎప్పుడు అర్థమవుతుంది అంటే కలిస్తే వచ్చినంత వాళ్ళు అన్నగలిగితే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది పద్ధతి కాదు అని తెలిసినా మొత్తం సమాజం అది తప్పు అని గోల పెడుతున్నా కూడా విడిచేస్తాడు దాన్ని. అర్జునుడు ఉదాహరణ దాన్ని గురువుల మీద నేను బాణం ఎలా వేస్తాను, మా తాత మీద బాణం ఎలా వేస్తాను, నా బంధువుల మీద నేను బాణం ఎలా వేస్తాను, రథం విరిగిపోయి ఒక వీరుడు రథాన్ని ఎత్తుతూ ఉంటే వాడిని బాణంతో ఎలా కొడతాను, ఇవన్నీ అర్జునుడికి ఉన్నటువంటి స్వ నిర్ణయాలు. కానీ లోనున్న గురువు ఏం చెప్పాడు, కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి నేను పెర్మిషన్ ఇవ్వడం లే, లోనున్న గురువు చెప్పినట్టు చేసేంత వరకు కూడా ఈ నియమాలన్నీ మీరు పాటించవలసిందే, సొసైటీలో ఉన్నటువంటి నియమాలను మీరు ఎప్పుడు వదలాలి అంటే లోపల ఉన్నటువంటి గురువు మీకు చెప్పటం అనేది అప్పుడు హాల్ ఆఫ్ లెర్నింగ్కి వస్తాయి. అంటే మీరు ఎవరి కంట్రోల్లోకి వెళ్ళారు, మొట్టమొదట ఈగో యొక్క కంట్రోల్లోకి వెళ్తారు. ఈగో యొక్క కంట్రోల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి మీరు, ఆత్మబుద్ధి మనస్సు అనేటటువంటి కంట్రోల్లోకి వెళ్ళాలి. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దానికి కాజల్ బాడీ అనేటటువంటి పుస్తకం మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. చాలా స్పష్టంగా అక్కడ మీకు అర్థం కాకపోయినా కూడా ఆ పుస్తకంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ ఏ పుస్తకం నుంచి తీశాడో కూడా రాశాడు ఆయన. దాన్ని వెయ్యి పోవాలని మిలిటరీ వాడు మిలిటరీ డిసిప్లిన్తోనే రాశాడు. ఇంతే ఓ పారాగ్రాఫ్ అక్కడ ఉండదు మీకు అర్థం కాకపోతే ఆ పక్కనే ఏ పుస్తకంలో ఎన్నో పేజీలోంచి రాశాడో తెలుస్తుంది కనుక ఆ పుస్తకానికి వెళ్ళండి. మరి ఇలా ఎక్కడి వరకు వెళ్ళాలి మాస్టర్, నువ్వు ఇంజనీరో డాక్టర్ అవ్వాలంటే ఎన్ని పుస్తకాలు చదువుతున్నావు. స్పిరిచువలిజం వచ్చేసరికల్లా గీత ఒక శ్లోకం చదివి నేను ఆధ్యాత్మిక దేవతలో నిష్ణాతులు అయిపోయాను అనుకుంటే ఎందుక వ్యాసాలు. ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్తూ ఉంటే మీరు చాలా చాలా స్వాధ్యాయం చేసుకోవాలి. నేను అందుకే ఉదాహరణ ఇస్తాను, ఐటీఐ ఐఐటి ఐటీఐ అయితే 8వ క్లాస్ పాస్ అయిన తర్వాత వాడు వెళ్తాడు, వాడికి సైన్స్ ఏం తెలియదు. ఏం తెలుసుకుంది, చేతిలో ఒక హ్యామర్ ఉంటుంది, ఏది వాడి దగ్గరికి తీసుకెళ్ళినా ఏం చేస్తాడంటే దాన్ని ముఖం ముక్కలు చేస్తాడు. తర్వాత ఏమంటాడు, లాభం లేదండి భవిష్యత్తులో కొత్తలు కొనుక్కుంటాడు. మన ఆధ్యాత్మిక ప్రవృత్తి అలవేస్తుంది. ఈ ఆధ్యాత్మిక సాధనలు అవి ఏం పనిచేయటం లేదని వదిలేదు, కానీ మనం మార్చేసుకోండి, కానీ అది మార్చేస్తుంది. ఐటీఐలో ఉన్నాం ఇంకంటే ఏమీ తెలియదు మనకి, ఫండమెంటల్స్ ఏమీ తెలియవు అసలు. యమ నియమాలు అనేటటువంటిది ఆచరణలోకి రానే రాదు. అందరూ యోగులే, అందరూ మహానుభావులే. మేము చాలా గొప్పవాళ్ళం, మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు. కొంచెం ఆ యాంగిల్లో ఆలోచిస్తూ The wise one seek not the sweet-tongued voice of illusion. Seek for him who is to give the birth in the hall of wisdom, the hall which lies beyond, wherein all shadows are unknown, and where the light of truth shines with unfaded glow. Idi ee sutram a mottama adhyatmika gurinchi aadharam. Enti ante neevu dvijatvamu pondali. నువ్వు చనిపోవాలి, చనిపోయి మళ్ళీ పుట్టాలి, అప్పుడు ద్విజత్వం అవుతుంది. తల్లి గర్భంలోంచి నువ్వు బయటకి రావడానికి ఎంత శ్రమపడ్డావు, ఆ శ్రమలో మీ తల్లిదండ్రులు నీ కుటుంబ సభ్యులు ఎంత నీకు సహకరించారో నీకు తెలుసా. నిగర్భంలో నువ్వు పెరిగిపోయే ఓకే, కానీ ప్రకృతి మాత్రమే సహకరించలేదు, కుటుంబం సహకరించింది, సమాజం సహకరించింది, తల్లిదండ్రులు సహకరించారు. ఇప్పుడు ఎవరు సహకరించటం లేదు అంటే ఎవరికి ఏం చేత కాదు, కానీ పూర్వకాలంలో సహకరించేవాడు. మొత్తము ఎడ్యుకేషన్ కనుక ఈ సూత్రం వరకు తల్లి గర్భంలో నేర్పేయవచ్చు. సీక్రెట్ ఆప్షన్ ముఖ్యంగా ద డివైన్ లైఫ్ లో అరవిందో ఈ యాంగిల్ గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. మేము పుట్టబోయేటటువంటి పిల్లవాడికి නමුත් විජයස්වාමී ගවොච්චු. ඒ විජයස්වාමී කියන්නේ මැච් වෙනවා. විජයස්වාමී එහෙනම් කුතුහලයක් කරනවා. උපරිම සංස්කාර චේසුන්දේ නිරෝයි. ප්‍රේම සංස්කාරම් జరుగుతున్నప్పుడు ఈ ప్రక్రియ మొత్తం జరగాలి. తల్లి గర్భంలో ఏమేమి జరుగుతుందో ఆ ప్రక్రియ మొత్తం జరగాలి. ఆ ప్రక్రియ మొత్తం జరిగాక నువ్వు బయటికి రావాలి. వస్తే నువ్వు కొంత నువ్వు కొంత బయటకు వస్తావు. నువ్వు ద్విజత్వాన్ని పొందుతావు. ఆ ద్విజత్వాన్ని ఎలా పొందాలి అనేటటువంటి దాన్ని మీలో ఎవరికైనా చాలా ఇంట్రెస్ట్ ఉంటే గురుదేవుడు కర్మకాండ భాస్కరం అనేటటువంటి ఒక పుస్తకం ఉంది. మరి తెలుగులో కూడా ఉన్నట్టుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కాస్త ఈ దృష్టికోణంతో చదవండి. అక్కడ ఈ దృష్టికోణంతో రాయలేదు, కానీ ఈ దృష్టికోణంతో చదివితే మీకు ఈ ఉపనయన సంస్కారంలో ద్విజత్వము ఎలా వస్తుందో అర్థమవుతుంది. అంటే ఈ ద్విజత్వం అనేది ఎలా ఉంటుందో చిన్న ఉదాహరణ ఇస్తాను నేను మీకు. ఎంబీబీఎస్ థియరీ అయిపోయిన తర్వాత 6 నెలల పాటు వాడు ఏం చేయాలి, హౌస్ సర్జెన్సీ చేయాలి. ఈ హౌస్ సర్జెన్సీలో ఏం చేయాలి వాడు, వాడు ఎంబీబీఎస్ లో తెలియనటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని ఎలాగే ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి వాడు సీనియర్స్ యొక్క పర్యవేక్షణను నేర్చుకుంటాడు. ఉపనయన సంస్కారము ఆ కార్యక్రమం అన్ని సంస్కారాలు కానీ ఈ సంస్కారాన్ని కూడా ఎంత కరెక్ట్ గా మంత్రోచ్చారణ చేశారు. ఆ మంత్రాలు అర్థం ఏంటో ఎవరికి అనవసరం. కానీ మంత్రం అర్థం అంటే ఏంటో తెలుసా, మనన త్రాయత్రీకి మంత్ర. నువ్వు మననం చేసుకోవాలి, ఆ ఫార్ములా. మననం చేసుకుంటే అది నిన్ను రక్షిస్తుంది కనుక అది మంత్రం అయింది. నువ్వు మననం ఏం చేస్తావు అసలు దాని అర్థమే తెలియదు. దాన్ని గౌరవించుకోండి. ముఖ్యంగా ఇక్కడ మన భారతీయుడికి ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే గాయత్రి మంత్రం. నువ్వు ద్విజత్వం పొందాలి అంటే గాయత్రి మంత్రాన్ని కనుక నువ్వు ఉపయోగించుకోగలిగితే, గాయత్రి మంత్రం గురించి శబ్దార్థాల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తులు, ది సోలార్ సిస్టమ్ అని ఏ పౌరులు రాసినటువంటి పుస్తకాన్ని చదివితే అందులో గాయత్రి మంత్రం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పబడింది. సూర్యవిజ్ఞానం మొత్తము కూడా అందులో చెప్పబడింది. ఓం భూభూస్వ ప్రచోదయమైంది, భగవదేవుడైంది, జీవన ప్రచోదయ యాత్రను ఎన్ని సంవత్సరాలు అన్నా ఏమీ అవదు. అందువల్లే ఇంతమంది భారతీయులు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్న ఏమీ అవుతుంది, వాళ్ళ జీవితంలో మార్పు రావటంలే, వాళ్ళ దృష్టికోణంలో మార్పు రావటంలే. ఇంకా ఏమవుతుంది, ఇంతో నువ్వు చేస్తే ఏమైనా అందుకంటే మేమే హాయిగా ఉన్నాం కదా అనేటటువంటి పరిస్థితులకు వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే మననం లేకపోవడం, ఆచరణ లేకపోవడం. ఆ ఆచరణ ఎలా చేసుకోవాలి అనేటటువంటి దాన్ని గాయత్రి మంత్రంతో పాటు మీరు కనుక సోలార్ సిస్టమ్ తెలివి దానికి కార్బన్ బాడీని లింక్ చేయగలిగితే మీ జీవితాన్ని మారుతుంది. ఎన్నాళ్ళల్లో ఎన్నాళ్ళు పడుతుందో ముందు పుస్తకం కొనాలి. ఇవాళ ఇంకా మీ ముహూర్తం చూసుకోవాలి కదా, పుస్తకం కొన్నాక ఏం చేయాలి. ఉండండి సార్, చదివాక ఒక పేజీ రెండు పేజీలు చదువుతారు. చాలా టఫ్గా ఉంటే ఏం చేయాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ టఫ్గా ఉంటే ఏం చేయాలి, చదవడం మానేయాలి. మానవీయంగా ఏం చేస్తాం, అయినా అర్థం కాకపోతే ఫిజిక్స్ అది ఏం చేస్తాం, ట్యూషన్ పెట్టించాం తెలిసిన వాళ్ళ దగ్గరికి. తెలిసిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్పడం కాదు, నువ్వు ఏం చేయాలి, వెళ్ళాక వాళ్ళు పోసి కొడితే వాళ్ళు బతుమ అనుకుంటారు. మీరు ఇక్కడ నేను వెళ్ళానండి అది టైం లేట, నీకు చెప్పడానికి ఆయన కాచి కూర్చున్నాడు అనమాట. ఆధ్యాత్మికత పరమ భ్రష్ పట్టిపోయింది, దయచేసి మీరు దాన్ని కాస్త పైకి లేపండి. అదొక నిత్యంగా నేర్చుకోండి, పద్ధతిగా నేర్చుకోండి. కష్టంగా ఉంటే చెప్పగలిగే వాళ్ళకి పాదాలు ఊపి నేర్చుకోండి. పరిప్రశ్న ఏమైనా ఉపదేశింది దేవ్యా సేవలేదు పరిప్రశ్న లేదు. మీరు అడిగేమండి ఆయనకే రాదు, చాలా సింపుల్ అనమాట. ఆయనకే రాదు అనేస్తే గొడవ తెలిపేది మనకి ఏం రాదు. కొంచెం ఈ క్లాసెస్లో మెయిన్ ఉదాహరణ నాకు తెలిసి వాయిస్ ఆఫ్ సైలెన్స్ అది నేను కొన్ని రెండు మూడు రోజుల్లో కాదు ఓ సంవత్సరం చెప్పినా అది పూర్తి కాదు. కానీ నా కోరిక ఏంటి అంటే మీ యొక్క ఆత్మల యొక్క వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీరు ఆల్రెడీ వింటున్నారు, దాన్ని వింటాం అనేది మీరు గుర్తించలేకపోతున్నారు, అది మీ అదృష్టం. ఈనాడు పుట్టినటువంటి మనము ఇవన్నీ ప్రాక్టీస్ చేయకలే, ఇవన్నీ మనం ఇదివరకు జన్మల్లో ప్రాక్టీస్ చేసేసాం కనుకే మీరు ఇంట్రెస్టింగ్ ఎందుకు ఉంటున్నారు. లేకపోతే లేచి వెళ్ళిపోతుంది బోర్కొట్టి ఎందుకు వస్తారు, ఏందో వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఏంటో ఏమాగట అని అంటలేదుగా మీరు. అదే ఒక పెద్ద ప్రూఫ్ ఏంటి, మీరు ఆ లైన్లో ఉన్నారు, ఆ లైన్లో చాలా ముందు ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఈ లైన్లో చాలా ముందు ఉన్నటువంటి ఆత్మలు, దాన్ని నిద్రలేపేటటువంటి వ్యక్తులు దొరకకపోవటం వల్ల నిద్రలేవటం. లారీ మహాశయకి 49 సంవత్సరాలు పట్టింది ఆయన గురువు దొరకడం, అంతవరకు ఆయనకి ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. సివిడి గారికి ఏమీ తెలియదు, నిందుకుడు అయ్యాక యువసతితో ఆయనకి పరిచయం అయ్యాక మేడం బ్లాకెట్స్కి దగ్గర ఒక రాత్రి కూర్చున్నాడు ధ్యానంలో. కానీ చాలామంది మనకి సివిడి యొక్క లెవెలే తెలియదు, ఆయన యొక్క మాస్టర్స్తో విజయ ఆయన ఎవడో కూడా చాలామంది తెలియదు. ప్రాబ్లం వస్తుంది ఇదంతా మనసులో ఉంటే దీన్ని మనసులో పెట్టుకుని దట్ విచ్ ఈజ్ అన్క్రియేట్ అబైడ్స్ ఇన్ ది డిసైపుల్ యాజ్ ఇట్ అబైడ్స్ ఇన్ ద హాల్. ఇఫ్ థౌ వుడ్ రీచ్ ఇట్ అండ్ బ్లెండ్ ద టూ థౌ మస్ట్ డైవెస్ట్ థైసెల్ఫ్ ఆఫ్ ద డార్క్ గార్మెంట్స్ ఆఫ్ ఇల్యూజన్. స్టిల్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ఫ్లెష్ అలౌ నో ఇమేజ్ ఆఫ్ ద సెన్సెస్ టు గెట్ బిట్వీన్ ఇట్స్ లైట్ అండ్ బిట్వీన్ ఇట్స్ లైట్ అండ్ డైన్ and thus the twine may blend in one, and having left thine own Ajnana, flee from the hall of learning. This hall is dangerous in its perfidious beauty, is needed but for the probation. Beware, Lamu, lest dazzled by illusive radiance thy soul should linger and be caught in its deceptive light. ఇక్కడ యోగం అనేటటువంటి దాంట్లో ఒక విశేషమైనటువంటి ధ్యాన ప్రక్రియ మీరు చేసుకోవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు అదేంటి అంటే ఓం అనేటటువంటి దాన్ని మీరు ఉచ్చరించకండి, ఓం 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 అనకండి. మీ లోపల నుంచి ఆ ఓంకారం నిరంతరం జరుగుతున్నంత వరకు మీరు బతుకుంటారు. ఎప్పుడైతే ఓంకారం ఆడుకుంటుందో మీరు చెప్పుకోలేరు. బ్లాడెట్ సిక్ల డాక్టర్లో ఐ నో దిస్ ట్రూ బికాస్ 7 times ద ఓంకారం ఐ విల్ సేవ్ ఫ్రమ్ దట్. 7 సార్లు నేను సౌకి వెళ్ళాను, మా గురువు ఆ ఓంకారాన్ని ఉచ్చారం చేసి నన్ను మళ్ళీ సౌ నుంచి వెనక్కి తీసుకొచ్చాడు. ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది కఠోపనిషత్తులో చాలా అద్భుతంగా చెప్పబడింది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇందుకో కఠోపనిషత్తి దానికి ఇవ్వాల్సినటువంటి విలువ చాలా మంది ఇవ్వటం. అందులో కూడా ఓంకారం గురించి చెప్తూ నచికేతుడు ఇప్పుడు దగ్గరికి వెళ్తాడు. 3 రాత్రుల్లో అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి. 3 రాత్రులు ఈ సాధన చేస్తే 4వ రాత్రి మీకు నచికేతానికి పరిచయం అవుతుంది. చాలు 3 రాత్రులు ఏం చేయాలి, మీరు పడుకునేటప్పుడు ఓంకారాన్ని వినటానికి ప్రయత్నించండి. ఓంకారం ఉచ్చరించకండి, అర్థమైందా? మీరు ఉచ్చరిస్తారు అంటారు కానీ ఉచ్చరిస్తారు, ఇద్దరు మనకు అలవాటు చేయండి. అంతేట మీరు ఓంకారాన్ని ఉచ్చరించకుండా ఓంకారాన్ని వినటానికి ప్రయత్నిస్తే అది అనంత నాదం అవుతుంది. దానవాదుని వింటే ఇంత రాత్రి పడుకున్నప్పుడు ఇది చేసుకోండి, చూడండి ఎంత విచిత్రమైనటువంటి నిత్య జీవితంలో జరుగుతాయో. నచికేతుడు మెరుగు వస్తుందే, మూడు వరాలు ఇస్తాడు నచికేతుడికి ఎవడు, ఆ మూడు వరాలు మీకు లభిస్తాయి, మూడు వరాలు మీకు లభిస్తాయి. ఎందుకంటే నచికేతుడికి కాదు, ఎవడో ఆ ప్రాక్టీస్ చేస్తే వాడికి వస్తుంది. ఇంత రాత్రి మీరు పడుకునేటప్పుడు టీవీలో లాస్ట్ ప్రోగ్రామ్ ఉందండి, చూడండి నేను ఒకటే మీరు ముందుగా వెళ్ళాలి, చూడండి చూసాకైనా పడుకుంటే ముందు టీవీ ఆన్ చేసి పడుకోరు కదా, టీవీ ఆన్ ఆఫ్ చేసేసాక పడుకుంటున్నాడు, ఇంకా ఏ ఆలోచనలు రాకుండా అయితే మూడు రాత్రులు చాలు. అందుకే దాన్ని శివరాత్రి అంటాం. మూడు నాలుగో రోజు నుంచి మీ జీవితంలో మీకే తేడా తెలుస్తుంది. ఏంటి ఇలాంటి విచిత్రంగా జరుగుతుందో ఈ బెనిఫిట్స్ అంతా చాలా చిత్రంగా జరుగుతాయి బెనిఫిట్స్. మీకు వచ్చిన పెద్దలో ఏంటి అంటే, నేను ఒక పెద్ద సాధన ఇచ్చి 40 రోజులు మీరు ఉపవాసం ఉంది, రోజుకి 8 గంటల చొప్పున ఫలానా మంత్రం జపం చేసి ఓ 70,000 మందికి అన్నదానం చేస్తే మీకు మ్యాజిక్ జరుగుతుంది అంటే మీకు ఇష్టం. పడుకునేటప్పుడు మీరు ఓం అని వినండి చాలు, నాలుగో రోజు నుంచి మీ జీవితాల్లో మార్పు వస్తుంది అంటే అలాంటి చిన్న మార్పు మాకు ఉందండి. ఎందుకంటే మీరు త్యాగ జన్లు కనుక ఇంత కఠోర నిషద్ ఒక పుస్తకం, మాండ్రిక నిషద్ అనేది కొన్ని పుస్తకం, దాని తర్వాత కాసరపోటే సోలార్ సిస్టమ్ అనేటటువంటి పుస్తకం. ఇదంతా కాకుండా చాలా సీనియర్ స్టూడెంట్స్కి నేను ఇచ్చేటటువంటి అటువంటి ఏంటంటే మూడు పుస్తకాలు ఉన్నాయి, ఎక్కువ మాస్టర్ ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ ద లైట్ ఆఫ్ ద పాత్ మీద యానిమేషన్ టు ఎడ్యుకేటర్ ఇచ్చిన కమిటీలు ఉన్నాయి. ఇందాక చూసా పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నమాట. అంతేతప్పుడు మీరు డబ్బు తెచ్చుకోకపోయినా మీరు ఆ పుస్తకాలు ఖరీదు ఎంతో మాస్టర్ అని చెప్పేసి మీ పేరు దాని మీద రాయించేసుకుంటే పుస్తకం మీద రాయించుకోకండి, రేపు ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చి ఆయనకి ఇచ్చేస్తే పద్ధతి అది ఎంత తప్ప రేపు చూద్దామండి రేపు ఏమవుతుందో ఒకటి తెలుసు ఒకటి
మార్చి 17 2006 ప్లేస్ ఆఫ్ కల్ సొసైటీలో మాస్టర్ క్లాస్.